ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను, ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411. 0037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00080004017.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
శోధన అనే 12వ అంశాన్ని మనం ధ్యానిస్తున్నాము. ఈ యుగయుగాల ఆకాంక్షలో ప్రాముఖ్యమైన వర్తమానం ఈ యొక్క 12వ అంశం శోధన. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన ఎదుర్కొన్న సవాళ్ళు, ఆ శోధన కాలం మేము ధ్యానించి ఉండగా మాకు కూడా ప్రభు ఆ యొక్క శక్తిని మీరు ప్రసాదించమని, ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో సవాళ్ళు ఎదుర్కొని బాధలు ఎదురుపడి మరి పవిత్రంగా జీవించినారో అట్టి పవిత్రత మీరు మాకు ప్రసాదిస్తారని, మేము నీ యొక్క వాక్యం వినప్పుడు నీ పరిశుద్ధాత్మ బలంతో మీరు మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన చేయించినాం తండ్రి, ఆమెన్. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. మార్కు మాటలో మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. మార్కు ఇలా అంటున్నాడు, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకుని పోయాను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడనుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. శోధన పొందటానికి యేసు అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు ఆయన్ని నడిపించాడు. ఆయన శోధనను ఆహ్వానించలేదు. ఏకాంతంగా ఉండడానికి, తన కర్తవ్యం గురించి, పరిచర్య గురించి ధ్యానించడానికి ఆయన అరణ్యంలోనికి వెళ్ళాడు. తాను నడవనున్న రక్తస్థిక మార్గాన సాగటానికి, శక్తిని పొందటానికి ఉపవాసంతో ప్రార్థించడానికి వెళ్ళాడు. అయితే రక్షకుడు అరణ్యంలోనికి వెళ్ళాడని తెలిసి ఆయనను కలుసుకోవటానికి ఇదే మంచి తరుణమని సాతానుడు భావించాడు. శాంతి సమాధానపతికి, చీకటి రాజ్య పాలకుడికి మధ్య జరిగే సంఘర్షణలో జటిల సమస్యలే ఉన్నాయి. ఆదామును శోధించి పాపంలో పడేసిన తర్వాత సాతాను ఈ భూగోళంలో తనదని చెప్పి ఈ లోకానికి తన్ను తాను ఆది నాయకుడిగా ప్రకటించుకున్నాడు. మానవ జాతి తండ్రిని, తల్లిని తన స్వభావానికి మలుచుకొని ఇక్కడ తన సామర్థ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. మనుషులపై నియంత్రణ సాధించడం ద్వారా లోకంపై అధికారం చలాయించసాగాడు. సాతానునికి ఏ హక్కు లేదని నిరూపించడానికి క్రీస్తు వచ్చాడు. మనిషి కుమారుడిగా క్రీస్తు దేవునికి నమ్మకంగా నివసిస్తాడు. మానవ జాతిని నియంత్రించే హక్కు సాతానుకు లేదని, లోకం తన్నందున సాతాను మాట పచ్చి అబద్ధమని ఇలా నిరూపితమవుతుంది. అతడి ప్రాబల్యం నుంచి విముక్తి కోరే వారందరికీ స్వేచ్ఛ లభిస్తుంది. పాపం వలన ఆదాము పోగొట్టుకున్న పాలనాధికారం పునర్ధర్మించబడుతుంది. ఆదికాండ 3:15 నీకును స్త్రీకిని, నీ సంతానమునకును, ఆమె సంతానమునకును వైర్యం కలిగి చేస్తుంది అని ఏదేనులో సర్పానికి దేవుడు ప్రకటించినప్పటి నుంచి తనకు లోకంపై అధికారం లేదన్న సంగతి సాతానునికి తెలుసు. అతడి ఆధిపత్యాన్ని ప్రతిఘటించే అధికారం ఒకటుందని మనుషుల జీవితాలు ప్రదర్శించాయి. ఆదాము అతని కుమారులు అర్పించిన బలుల్ని అతడు ఆసక్తితో తిలకించాడు. పరలోకానికి భూలోకానికి మధ్య ఉన్న సంబంధానికి ఆ ఆశ్చర్య వివరాలు ఒక గుర్తుగా ఉన్నట్లు అవగతం చేసుకున్నాడు. ఈ సంబంధానికి తనదైన అర్థం చెప్పడానికి పూనుకున్నాడు. దేవుని గూర్చి అబద్ధాలు ప్రచారం చేశాడు. రక్షకుని సూచించే ఆచారాలకు మరి వక్ర భాష్యం చెప్పాడు. మనుషులు నాశనం చేయబడే దేవునికి ఆనందమని చెప్పి ఆయన పట్ల మరి ప్రజలకు భయం పుట్టించాడు. ఆయన ప్రేమను బయలుపరవలసిన బలి అర్పణలను దేవుని ఉగ్రత చల్లార్చడానికి అర్పించే అర్పణలుగా చిత్రించాడు. మనుషులపై తన ఆధిపత్యాన్ని స్థాపించుకునేందుకు వారు దురావేశాల్ని రెచ్చగొట్టాడు. దేవుని లిఖిత వాక్యం వచ్చినప్పుడు సాతానుడు రక్షకుని రాకకు సంబంధించిన ప్రవచనాల్ని శ్రద్ధగా పాటించాడు. క్రీస్తు వచ్చినప్పుడు ప్రజలు ఆయనను తిరస్కరించాల్సిన ద్వేయంతో ప్రవచనాల విషయంలో వారికి గుడ్డితనం మరి కలిగించాడు. క్రీస్తు జన్మించినప్పుడు తన ఆధిపత్యాన్ని మరి ప్రశ్నించే వ్యక్తి ఒకరు దైవాధికారంతో వచ్చాడని సాతానుడికి తెలుసు. నూతనంగా జన్మించిన రాజు అధికారాన్ని ధృవీకరిస్తున్న దూత వర్తమానం విన్నప్పుడు భయంతో వణికాడు. తండ్రికి ప్రియమైన కుమారుడిగా పరలోకంలో క్రీస్తుకున్న స్థానమేటో అతడికి తెలుసు. దేవుని కుమారుడు మానవుడిగా ఈ లోకానికి రావడం అతన్ని ఆశ్చర్యంతో భయాందోళనతోనూ నింపింది. ఈ మహాత్యంగా తాలూకు మరణం అతనికి అందించలేకలేడు. మోసపోయిన మానవాళి పట్ల అంత గొప్ప ప్రేమను అతడి స్వార్థపూరిత ఆత్మను అవగాహన చేసుకోలేకపోయింది. పరలోక మహిమ సమాధానం దేవునితో సహవాసనందం మానవులకి అంతంత మాత్రంగానే మరి గ్రహమైపోయింది. అయితే ఆశ్రయంగా ఉన్న కేరేబైన లూసిఫర్కి ఇవి బాగా తెలిసినవి. తాను పరలోకాన్ని కోల్పోయాడు గనక ఇతరులు కూడా తనాల పనిచేయాలని చూడడం ద్వారా పగ తీర్చుకోవాల్సి అని నిశ్చయించుకున్నాడు. దైవ విషయాలకు విలువనియకుండా మనుషులు లౌకిక విషయాలకు ప్రాధాన్యమిచ్చేందుకు వారిని నడిపించిన ద్వారా ఈ కార్యాన్ని స్థానించాడు. పరలోక సేనాధిపతి పరలోక ప్రవేశానికి మానవత్వాన్ని సంపాదించడం నల్లెర్ర మీద బండ నడక కాదు. బెత్లెహేంలో శిశువుగా ఉన్ననాటి నుంచి సాతాను ఆయనపై దాడి చేస్తూనే ఉన్నాడు. క్రీస్తులో దేవుని స్వరూపం మృతిభవించింది. ఆయనను జయించాలని అన్నది సాతాను సభలో తీర్మానించడం జరిగింది. లోకంలో పుట్టిన ఏ మనుష్యుడు ఆ మహావంశకుడి శక్తిని నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. ఆయనతో పోరాటం సలిపి సాధ్యమైతే ఆయన్ని జయించడానికి దుష్ట శక్తుల సామాఖ్య ఆయన మార్గంలో మోహరించి ఉంది. రక్షకుని బాప్తిజం వీక్షించిన జనుల్లో సాతాను కూడా ఉన్నాడు. తండ్రి మహిమ కుమారుణ్ణి కప్పడం అతడు వీక్షించాడు. యేసు దైవత్వాన్ని ద్రోహపరుస్తూ యెహోవా పలికిన మాటలు విన్నాడు. ఆదాము పాపం జరిగిన నాటి నుంచి మానవుడికి దేవునితో ప్రత్యక్ష సంబంధం తెగిపోయింది. పరలోకానికి భూలోకానికి ఉత్తర ప్రత్యుత్తరాలు క్రీస్తు ద్వారానే జరిగేవి కాగా యేసు ఇప్పుడు వచ్చాడు కనుక తండ్రి స్వయంగా తానే మాట్లాడాడు. ఇంతకుముందు తండ్రి క్రీస్తు ద్వారా మానవులతో మాట్లాడాడు. మానవులతో ఇప్పుడు క్రీస్తు రూపంలో మాట్లాడాడు. పాపం పట్ల దేవునికున్న ఈ హత్యను బట్టి పరలోక భూలోకాల మధ్య సంబంధం ఇక ఎన్నడూ ఉండదని సాతానుడు భావించాడు. అయితే దేవునికి మానవుడికి మధ్య సంబంధం తిరిగి స్థాపించమై ఉందని ఈ రుజువు మనకు కనబడుతుంది. క్రీస్తుకి సాతానునికి మధ్య జరుగుతున్న పోరాటంతో తమ జీవితానికి ప్రత్యేక సంబంధం ఏదో లేదని అనేకులు భావన కలిగి ఉన్నది. అందుకు దానిపై ఏ ఆసక్తి చూపరు. నిజం చెప్పాలంటే ప్రతి మానవ హృదయంలో ఈ సంఘర్షణ మరి పునరుద్ధవుతుందని మనం గమనించవచ్చు. దుర్మార్గుడైన ఓ వ్యక్తి మారి దేవుని సేవకు పూనికి వహించినప్పుడు అతనిపై సాతాను దాడులు తప్పు. క్రీస్తు తోసిపుచ్చిన ఆకర్షణల్ని ప్రతిఘటించడం మనకు ఎంతో కష్టమవుతుంది. ఆయన ప్రవర్తన మన ప్రవర్తన కన్నా ఎంత ఉన్నతమైందో ఆ మేరకు వాటిని ఆయన ముందు ఉంచాడు. సాతాను భయంకర లోక పాప భారం కింద ఉన్న ఆహార్ష లోకాశ దురభిమానాన్ని దారితీసే జీవపు డంబుపై వచ్చిన శోధనను క్రీస్తు తట్టుకుని ఉన్నాడు. ఆదాముని అవ్వను పడగొట్టిన శోధనలు ఇవే. మనల్ని కూడా సుమానముగా మరి పడగొట్టే ఇవే అని మనం గమనించవచ్చు. దేవుని ధర్మశాస్త్రం న్యాయమైంది కాదని, అందుకు దాన్ని గైకొనడం అసాధ్యమని చెబుతూ దానికి రుజువుగా సాతాను ఆదాము పాపాన్ని వేళ్ళెత్తి చూపించాడు. ఇక్కడ క్రీస్తు శోధనకు లొంగడం అసాధ్యమని అనేకులు వాదిస్తారు. అది నిజమైతే ఆయన ఆదాము స్థానంలో నియమితుడయ్యేవాడు కాదు. ఆదాము సంధించలేకపోయిన విజయాన్ని ఆయన సాధించి ఉండేవాడు కాదు. మనం ఏ రకంగానూ మన రక్షకునిగా ఉన్న మరింత తీవ్రత గల సంఘర్షణకు గురి అయితే ఆయన మనకు చేతు నీలుగా సమర్థుడు కాదన్నమాట. ఇక్కడ ఏదైనా తోటలోని పరిశుద్ధ దంపతులు విషయంలో లాగే క్రీస్తు విషయంలోనూ మొట్టమొదట గొప్ప శోధన తిండికి సంబంధించింది. శిథిలం ఎక్కడ ప్రారంభమైందో అక్కడ రక్షణ ప్రక్రియ ప్రారంభమవ్వాలి. మరి తిండి పరవసనంగా ఆదాము పడిపోయినట్లయితే మరి భోజనాన్ని లేక తిండిని ఉపేక్షించడం ద్వారా క్రీస్తు విజయం సాధించాల్సి ఉన్నది. మరి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయనను ఆకలి కొనిన ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళ రొట్టెలుగా ఆజ్ఞాపించమని చెప్పాడు. అందుకు ఆయన ఏమని చెప్పారంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉందని ఆయన చెప్పాడు. ఇక్కడ యేసు అరణ్యంలో ప్రవేశించినప్పుడు తండ్రి మహిమ ఆయనను ఆవరించింది. దైవ ధ్యానంలో మునిగి ఉన్న ఆయన మానవ బలహీనతకు ఒక పైగా లేచాడు. కానీ మహిమ వెళ్ళిపోయింది. ఇక్కడ శోధనతో పోరాడడానికి ఆయన మిగిలి ఉన్నాడు. ప్రతి నిమిషం అది ఆయన మీదకి వస్తుంది. తన మానవ స్వభావం తన ముందున్న సంఘర్షణను వెనక్కు కలిగినట్లు మనం చూస్తున్నాం. తన ప్రార్థనకు జవాబుగానట్లు పరలోకం నుంచి వచ్చిన దూత రూపంలో ఒకడు రక్షకుని వద్ద వచ్చాడు. దేవుని ఆజ్ఞ మేరకు వచ్చానని, తన ఉపవాస కాలంలో ముగిసిందని చెప్పడానికి వచ్చానని క్రీస్తుతో అన్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 3:17 ఇదిగో ఈయననే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాననే స్వరం అన్న మాట సాతానుడి చెవుల్లో ఇంకా గింగరు మరి మంట చూస్తున్నాయి. ఈ సాక్ష్యాన్ని నమ్మకుండా క్రీస్తు పక్క త్రోవ పట్టించడానికి సాతానుడు కృతనిష్ఠతో ఉన్నాడు. క్రీస్తు కర్తవ్యం దైవ ప్రయోజిత సేవ అన్న దానికి దేవుడు మాట బోలేశాడు. ఆయన మనుషుల మధ్య మనిషిగా నివసించడానికి వచ్చాడు. పరలోకంలో ఆయన సంబంధాన్ని ప్రకటించింది దైవవాక్యమే. వాక్యాన్ని శంకించినట్లు ఆయన్ను పక్కదారి మరి పరిచయించడమే సాతానుడు తత్ప్రయం. దేవునిపై క్రీస్తు విశ్వాసం మరి సడలైనట్లు చేయగలిగినట్లయితే మొత్తం సంఘర్షణలో తన విజయాన్ని ఖయాన్ని ఖాయంగా చేసుకుని సాతానుడు విజృంభించినట్లు ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క శోధన కాలంలో ఎటువంటి ఉద్దేశాన్ని ఇస్తున్నాడో మనం చూడవచ్చు. రెండవది, ఏం చేశాడంటే, ఈ లోక అధికారి వచ్చినాడు నాతో వానికి సంబంధమేమీ లేదు అన్నాడు యేసు. అప్పుడు ఏమని చెప్పినాడంటే, సాతానుడు కుతనానికి సంబంధించింది ఏదో ఆయనలో ఉంది, పాపం చేయడానికి ఆయన సమ్మతించలేదు. మనం కూడా ఇలాగే ప్రవర్తించవచ్చు. క్రీస్తు మానవత్వం దైవత్వంలో సంయోగ్యమై ఉన్నాడు. అంతర్గతంలో పరిశుద్ధాత్మ నివాసం ద్వారా పోరాటానికి అవసరమైన శక్తిని ఆయన పొందాడు. దైవ స్వభావంలో పాలివారిని చేయడానికి అప్పుడు ఆయన మానవ వద్దకు వచ్చాడు. మన విశ్వాస మూలముగా ఆయనతో ఏకమయ్యి ఉన్నత కాలం మనపై పాపం రాజ్యమేలలేదు. మన క్రీస్తు పరిపూర్ణ ప్రవర్తనను సాధించేందుకు దేవుడు మనలోని విశ్వాసాన్ని తీసుకుని ఆయన దైవత్వాన్ని గట్టిగా పట్టించుకోవాల్సిందిగా మనల్ని ఆదేశించాడు. ఇక్కడ ఏమనుందంటే, దీన్ని ఎలా సాధించాలో క్రీస్తు మనకు చూపిస్తున్నాడు. సాతానుతో సంఘర్షణలో ఆయన విజయం ఎలా సాధించాడు, దేవుని వాక్యం ద్వారానే ఆయన శోధన ప్రతిఘటించినట్లు మనం చూడగలం. మనకు అమూల్యమైన ఆధిక్యమైన వాగ్దానములకు అనుగ్రహించి ఉన్న దురాశను అనుసరించడం వలన లోకమందున్న ప్రస్తుతను ఈ వాగ్దానములు మూలముగా మీరు తప్పించుకుని దైవ స్వభావనందు పాలివారగినట్లు వాటి అనుగ్రహించి ఉన్నారు అని పేతురు 2 పత్రిక 1:4 మనం చూడవచ్చు. మరి దైవ వాక్యంలోని ప్రతి వాగ్దానం మనదే. దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనం జీవించవలసి ఉన్నాం. మీపై శోధన దాడి జరిగినప్పుడు మరి పరిస్థితుల్ని కానీ లేదా మీలోని బలహీనతలు కానీ పరిగణించక వాక్యశక్తిని ఆశ్రయించండి. ఆ శక్తి అంత మీ సొంతమవుతుంది. కీర్తనకారుడిలా అంటూ ఉన్నాడు, కీర్తన గ్రంథం 199 మరి 11 మరి 17:4 ఇక్కడ మనకు కనబడుతుంది. మరొకసారి చెప్తున్నాము, కీర్తన గ్రంథం 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. బలత్కారుడి యొక్క మార్గములు తప్పించుకునేటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎదుర్కొన్న 3 చాలా ఖచ్చితమైనటువంటి మరి గొప్ప పరీక్షలో సాతానుడు యేసుక్రీస్తు ప్రభుని తీసుకువెళ్ళాడు. మొదటి శోధన ఏమిటంటే, అక్కడున్న రాయల్ని మరి మార్చి రొట్టెగా చేసుకోమని చెప్పాడు. 2, ఈ రాజ్యంలో నుంచి నువ్వు కొండపైకి వెళ్ళి అక్కడి నుంచి ఆ శిఖరం నుంచి నువ్వు దూకినట్లయితే నీ దేవదత్తులు వచ్చి నిన్ను పట్టుకుంటారు అని చెప్పాడు. 3, ఈ రాజ్యం అంతటి కూడా చూపించి ఈ రాజ్యాన్ని నేను నీకు ఇస్తాను, నీవు నాకు సాష్టంగా నమస్కారం చేసినట్లయితే అని చెప్పాడు. సాతానుని కూడా సృష్టించింది యెహోవా దేవుడే. మరి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని శోధించడానికి సాతానుడు తీసుకున్న ఆ యొక్క మెట్లను మనం గమనించవచ్చు. సాతానుడు అనుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభు బలహీనుడిగా ఉండి నేను ఆయన శోధనలో దింపగలను అని భావించాడు సాతానుడు. కానీ ఇంకొక వైపు సాతానుడికి తెలిసింది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుతో అంత శోధనలోకి తీసుకురావడం సులువు కాదు. అపవాదికుడు సాతానుడు చేసే క్యూక్తులు కూడా ఈరోజు మానవులుగా మనం పడిపోతున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏనాడు కూడా పాపం చేయలేదు. మానవుడిగా జీవించాడు తప్ప మానవుడి వలె ఈ పాపలలో జీవించలేదు. యేసుక్రీస్తు ప్రభు మనకు చూపిస్తున్న యొక్క గొప్ప విశ్లేషణ, నీవు నేను మన యొక్క ఆత్మీయ జీవితంలో అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు శోధనలు ఎదుర్కొన్నట్లు మనం కూడా శోధనలు ఎదుర్కొన్నప్పుడు ఆయన వలె పవిత్రంగా పరిశుద్ధునిగా మనం జీవించే అవకాశాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. యుగ యుగాల ఆకాంక్షలో మీరు మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరుస్తున్న మా ప్రత్యేక దేవ నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గ్రంథంలో తండ్రి ప్రత్యేకటువంటి విషయాలు మీరు మాకు బోధించినారు తండ్రి. బాప్తిసము మరియు శోధన ఈ కష్టకాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుగా మీరు ఎన్నో భరించినారు ప్రభు, నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మరి తండ్రి నీ యొక్క మేలుడని యొక్క దీవెనలు మీరు మాకు ప్రసాదించమని, మేము ఈ లోకంలో ఎటువంటి శోధన ఎదుర్కొన్నా నీ ప్రియ సాక్షులుగా మేము జీవించే అవకాశాన్ని మీరు మాకు ప్రసాదించమని, నీ కర్తవ్యాన్ని పరిపూర్ణంగా మేము పూర్తి చేయలాగన మీరు మాకు శక్తిని ఆశీర్వాదాన్ని మీరు మాకు ప్రసాదించమని, నీ ప్రియ బిడ్డలుగా వినిచిన ప్రతి నీ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, మేము కలిసేంతవరకు నీ కృప నీ ఆశీర్వాదం మాకును వారికి సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమెన్.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవలసిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక.